ಸರಳಿಡು ಹಂಸ ಪಂಕ್ಷಸಿತ ಚಾಮರ ಗಂಧವಹುವಲ್ಲ ಸತ್ಸುಧಾಕರ ರುಚಿರಾತ ಪತ್ರ ಸುಭಗ ಪ್ರವಿಲಂಬಿತ ಹಾರವಲ್ಲರೀ ಸರಸಗಳ ತುಷಾರ ಕಣಜಾಲ ವಿರಾಜಿತ ಮಂಗಳಾಂಗುಡಿ. ಆಯನ ಎಲ್ಲ ವಸ್ತು ಉಂಟೇ ಅಪ್ಸರ ಸ್ತ್ರೀಲು కొంతమంది ఆ స్వామికి వింజ్యామరలు వేస్తున్నారు. ఆ వింజ్యామరలు ఎలా ఉన్నాయి? విసరకర్రలు, తెల్లని విసరకర్రలు. ఈ తెల్లని విసరకర్ర పట్టుకున్న అప్సరసలు తెల్లగా ఉన్నారు. వారి చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో మెరిసిపోతున్నాయి. ఆ చేతులకి బంగారపు కంకణాలు ఉన్నాయి కదా, ఇలా విసురుతున్నప్పుడల్లా ఈ కంకణాలని టంగ్ టంగ్ అని ఒక శబ్దం చేస్తున్నాయట. ఈ స్వామి నడుస్తూ ఉంటే పాదనూపురుద్ధనితో పాటు ఈ టంగు టంగుమని కంకణములు చక్కగా శబ్దం చేస్తూ ఉంటే ఈ శబ్దము ఆ శబ్దము కలిసి ఇవి మధ్యలలు అవేమో సంగీత ధ్వనులు అన్నట్టుగా ఉన్నాయి. ఇక ఈ తెల్లని విసనకర్రకి గంధం పూశారు. ఆ గంధపు రవ్వలు ఆయన మీద పడుతుంటే ఆ నల్లని మేఘఛాయ శరీరం మీద ఈ గంధం పడుతూ ఉంటే ఆకాశంలో నల్లని మేఘంలో ఎర్రని మెరుపు తీగల్లో ఉన్నాయటవి. అటువంటిప్పుడు ఆయన వస్తూ ఉంటే ఓ పక్కన అమ్మవారు వేసుకున్నటువంటి గంధము కుంకము ఇవన్నీ కిందకి జారి పడుతున్నాయి. మధ్య మధ్యలో లక్ష్మీ వల్లభుడై వస్తున్నాడు, మంగళ విగ్రహంతో వస్తున్నాడు భగవంతుడు వాసుదేవుడు. ఎక్కడికి? ఆ బయట కలకలం ఉన్న చోట, చేయి విజయులు ఉన్న చోటుకు వస్తున్నట్ట, సనక సనందులాదు ఉన్న చోటికి. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం ఇంకా ఎలా ఉన్నది అది కార్యక్రమం రేపటి రోజు ముచ్చటించుకుందాం. అత్యద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్య వర్ణన. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణే. అవిద్యానా సభాయే చ నమః. జయ విజయుల ఆటంకానికి ఆగ్రహించినటువంటి సనక సనందనాథులు వారిని అసురులై పుట్టండని శపించగా వాళ్ళు దుఃఖించి కూడా స్వామి నామస్మరణం విరోధంతో అయినా తలుచుకుని తొందరగా తిరిగి ఆయన్ని పొందాలి అని ఆకాంక్షని వెలిబుచ్చారు. ఈ జయ విజయుల్ని సనక సనందనాథులు చెప్పించటం, ఈ మధ్యలో వాదోపవాదాలు, ఈ కలకలమంతా ఉన్నటువంటి వాసుదేవుడు ఆ లోపలి కక్ష్యలన్నీ విడిచి అమ్మ లక్ష్మీదేవితో పాటు అక్కడికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి స్వామి ఎలా ఉన్నాడు అంటే, నిఖిల మునీంద్రవర్ణిత సస్మిత ప్రసన్నానంబుజముచే అలరువాడు విస్తృత శ్రేహార్ద్ర వీక్షణ నిజ భక్త జన గుహాశయుడన తనరువాడు మానిత శ్యామాయమాన వక్షమున అంచిత వైజయంతి రాజిల్లువాడు నత జనావన కృపామృత తరంగితములై భాసిల్లు లోచనాబ్జములవాడు అఖిల యోగీంద్రజన సేవ్యుడైనవాడు సాధు జనముల రక్షంపదాలు వాడు భువన చూడా విభూషణ భూరి మహిమ మించి వైకుంఠపురము భూషించువాడు సమస్త మునీశ్వరుల చేత వర్ణించబడేటటువంటి నవ్వు ముఖం కలిగినటువంటి వాట. ఆయన ముఖం ఓ తామరపు, ఆ తామరపు వికసిస్తే ఎలా ఉంటుందో నవ్వుతున్న ఆయన ముఖం అలా ఉంటుందట. ఎప్పుడు చిరునవ్వు ముఖం తప్ప స్వామి ఏ సీరియస్గా ఉండడు అనమాట. క్రోధమైనటువంటి ముఖం ఉండదు ఆ స్వామికి. రాక్షసుల్ని సంహరించడానికి కూడా కోపం తెచ్చుకుంటాడు కానీ స్వతసిద్ధంగా కోపం ఉండదన్నారు ఆయన్ని. శత్రు సంహారం చేయడానికి, అరిషడ్వర్గాన్ని జయించడానికి కేవలం కోపం నటిస్తాడట. ఆయనలో క్రోధం అనేది మచ్చుకి కనపడదన్నారు. అటువంటి పుణ్యాత్ముడు, చిరునవ్వు ముఖం కలిగినటువంటి వాడు వాసుదేవుడు, అక్కడికి వస్తున్నాడు. మునులందరూ ఆ చిరునవ్వుని ఆనందంతో వర్ణిస్తారట, అంత గొప్ప ముఖం అట అది. ఆ చిరునవ్వు ముఖాన్ని వర్ణించినా చూచినా ఊహించినా శరీరం పులకించిపోతుందన్నారు. అటువంటి అత్యద్భుతమైన ముఖం. అదేంటో కొంతమంది జీవితంలో ఎంత హాస్యమాడినా ఆ ముఖంలో నవ్వు ఉండదు, బిగుసుగు అని కూర్చుంటారు, అదొక అదృష్టం వారికి. కానీ స్వామి ముఖంలో బిగుసుగుపోవడం లేకుండా ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. ఇక ఆ మహానుభావుడు స్నేహము చేత ఆర్ద్రమైన మనస్సు కలిగిన వాడట. ఎప్పుడూ అందరినీ సమానంగా చూస్తాడు, ప్రతివాడి మీద స్నేహమే, ఎవడు విరోధంటూ లేడు. విరోధంటూ ఉన్నాడంటే ఆ విరోధి యొక్క లోపల ఉండే శత్రు లక్షణాలు నాశనం చేయడానికే తప్ప స్వతసిద్ధంగా భగవంతునికి ఎవని మీద వైరుధ్యము శత్రుత్వం ఉండదు. భక్తుల యొక్క మనస్సులు గుహలు, ఆ మనస్సులనే గుహలలో విహరిస్తాట ఆయన. అటువంటి వాడు శ్యామల వర్ణం కలిగిన వాడు, ఆ నీలపు వర్ణంలో మంచి అందంతో మిసమిసలాడుతున్న వక్షస్థలం మీద పుట్టుబచ్చ కలిగి మెడలో వైజయంతి అని ఒక మాల ఉంటుంది, వనమాల. ఆ వనమాలతో విరాజిల్లుతున్న వక్షస్థలం కలవాట, ఆ దండలా వేసుకుని ఉంటాడు పొడుగ్గా. సమస్త యోగేంద్రులు ఆయననే సేవిస్తారు. ఋషులు, యోగులు, శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ ఆయన్నే వర్ణిస్తాయి. అటువంటి వాడు సాధు జనులను రక్షిస్తాట, ఆయన లక్ష్యం అది. ఎవడు సాధువో వాడిని రక్షిస్తాడు, ఎవడు అసాధువో వాడిని శిక్షిస్తాడు. సమస్త భువన బ్రహ్మాండములలోనూ కూడా ఆభరణం వంటి వాడు దైవ చూడామణి అటువంటి మహాత్ముడు, గొప్ప మహిమతో ఉండే ఆ స్వామి వైకుంఠపురాన్ని అలంకారం చేసేటటువంటి ఆ స్వామి అక్కడికి వచ్చాడు. ఆ వయ్యారంతో లక్ష్మీదేవితో అక్కడికి నడిచి వస్తూ ఉంటే కటి విరాజిత పీత కౌశేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబి కంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు గ్రందుకొనగా నిజ కాంతి జత తటి వ్రజ కర్ణ కుండల రుచులు గండద్యుతుల్ బ్రోదిశేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయంబు దిక్కుల నిండ పర్వ వైనతేయాంస విన్యస్త వామహస్త కలిత కేయోరవలయ కంకణములొప్ప అంజకరతల భ్రమణీ కృతానుమోద సుందరాకార లీలారవిందమమరా. నడుము సన్నగా ఉందా లేదా అనిపిస్తూ ఉంటే ఆ నడుము నుంచి చక్కగా ధరించినటువంటి పట్టు వస్త్రం, ఆ వస్త్రం కూడా స్వామిది ఎటువంటిది అంటే పీత వస్త్రము అన్నారు, పసుపు పచ్చని రంగుతో ఉంటుంది. అటువంటి పసుపు రంగుతో ఉండేటటువంటి ఆ వస్త్రం ధరించాడు స్వామి. ఈయన పసుపు వస్త్రం ధరించి వస్తూ ఉంటే కాళ్లకుండే గజ్జెలు కదులుతూ అటు ఇటు కదిలినప్పుడు వస్త్రం కొంచెం పక్కకు వెళ్ళి ఆ కాలి మొగలు మనకు కనపడుతున్నాయట, మనకంటే అక్కడ మహర్షులకు. మనకు అదృష్టం కలిగింది ఎక్కడ ఎందుకుంటాం, అక్కడికే పోయేవాడు. ఆ కాలి మొవ్వల యొక్క ధ్వని ఆ కదులుతున్నప్పుడు ధ్వని వస్తూ ఉంటే చూడడానికి ఎలా ఉంది, వేదములు ఈ పాదాలకుండి ధ్వనిస్తున్నాయా అన్నట్టుగా ఉంది. పక్కన లక్ష్మీదేవి, ఆవిడ మెడలో కంఠంలో పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆవిడే, ఆవిడకి హారాలు ఉండకపోతే ఇంకెవరికి ఉంటాయి. ఆ హారములు వేలాడుతూ ఈయన వక్షస్థలం మీద ఉన్నది ఆవిడ. ఈయన మెడలో కౌస్తుభమణి, ఈ కౌస్తుభమణి ఆవిడ హారాలు ఒకదాని మీద ఒకటి పడి తళతళతళ మెరుస్తున్నాయి. స్వామి చెవులకు కుండలాలు, ఆవిడ చెవులు కుండలాలు, ఈ రెండూ కూడా పరస్పరం పెడుతుంటే ఈ కుండలం ఈ కుండల కాంతి ఒకదాని మీద ఒకటి ప్రస్ఫుటిస్తున్నాయి. అత్యద్భుతమైన మహనీయమైన కిరీటం శిరస్సు మీద ఉన్నది, ఆ కిరీటం కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. ఆ కిరీటం మీద ఉండే నవరత్నాల ప్రభ దిక్కులు నిండుతూ ఉండగా ఓ పక్కన గరుత్మంతుడు కూడా వస్తున్నట్టు, స్వామి నన్ను ఉపయోగించరా అన్నట్టుగా ఆయన పదం మీద వీపు మీద చెయ్యేసేట, తన చేతిని ఆయన వీపు మీదలా వేసి వస్తున్నాడు. ఆ వీపు మీద చెయ్యి వేసేసరికి అంత గరుత్మంతుడి పని అయిపోయింది. ఆయన ఒకసారి చెయ్యేస్తే ఒకనొకప్పుడు ఒక నాగుపాము యువకుడు ఒక మరొక స్త్రీని ప్రేమించాడు, నాగకన్యకని. ఈ నాగ యువకుడు ఆ నాగకన్యకని పెళ్లి చేసుకుందామనేసరికి ఆయనకి ఒక వాట వచ్చిందట. ఏమిటా వాట అంటే, గరుత్మంతుడు పాములన్నింటినీ విచ్చలవిడిగా తినేసేవాడు. గరుత్మంతుడికి పాములంటే చెడ్డకోపం, తల్లిని దాస్యం చేయించింది కద్రువాని, అందుకని కనిపించిన పావునల్లా నోట్లో వేసుకుని సేమ్యాలు మింగినట్టు మింగేసేవాట్టు ఆయన. ఇలా నవిలి వారేస్తూ ఉంటే పాములన్నీ భయపడిపోయి, ఇలా అయితే కొంతకాలానికి భూలోకంలో పాములనేవి ఉండకుండా పోతాయి అని భయపడి పాముల రాజు అయినటువంటి వాసుకి ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, సోదరా మనిద్దరం ఒక వడంబడిక చేసుకుందాం అన్నట్ట. ఏమిటి ఆ వడంబడిక? నువ్వంటే గౌరవం కాబట్టి ఒప్పుకుంటున్నాను అన్నట్ట. ఏం లేదు, కనిపించిన పామునల్లో నువ్వు అలా తినేస్తే బాగోలేదు, అలా అయితే కొంతకాలానికి భూలోకంలో పాముల జాతి పోతుంది, ప్రతి నెల అమావాస్య నాడు ఒక పామును పంపుతాం, సరిగ్గా కళ్ళు కనపడవు అప్పుడు వాటికి, అప్పుడు ఆ టైంలో నీ దగ్గరికి వస్తాయి, ఆ పామును తినేసి తక్కిన వాటి జోలికి వెళ్ళకు అన్నాడట. అలాగే ప్రతి అమావాస్యకి ఓ పాముని పంపేవారు, ఆ పామును తినేసి గరుత్మంతుడు కసి తీర్చుకునేవాడు. ఇలా ఉండగా ఈ నాగకుమారుడు వంతు వచ్చింది. వాడు ఆ ఒక నాగకుమారుని ప్రేమించాడు. అప్పుడు ఆ నాగకుమారి తండ్రి అన్నట్ట, వసి పిచ్చిదానా అమ్మాయి, వాడిని ప్రేమించావు, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటావు, ఎల్లుండి అమావాస్య వచ్చిందంటే వీడు కాస్త గరుత్మంతుడికి ఆహారం అయిపోతాడు, వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమున్నది, చచ్చిపోతాం అనవసరంగా వద్దన్నట్టు. ఏమైనా చచ్చినా పుచ్చినా వాడే నా భర్త అందిట ఆవిడ. ఇదో గొడవ వెన్రో పట్టణ, ఆ వయస్సు అటువంటిది. అప్పుడు ఏం చేయాలో అర్థంలా, కూతురికి ఏమో చూస్తూ చూస్తూ చావుపోయే వాడి నుంచి పెళ్లి చేయడం ఇష్టం లేదు ఆయనకి. అలాగని వినకపోతే చెబితే వినడం లేదు కూతురు, చచ్చిపోతానంటాను. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ నాగుడు తన కుమార్తెని ఆ కాబోయే అల్లుణ్ణి కూడా వెంట పెట్టుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రలోకంలో ఇంద్రుడు విష్ణువు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆనాడు స్వామి భగవంతుడు వాసుదేవుడు అక్కడికి అడుగు పెట్టాడు, ఇద్దరూ పక్కనే కూర్చునున్నారు. ఇంద్రుడు ఉపేంద్రుడు పక్కనే ఒకేసారి ఉండడం చూసిన నాగుడికి ఆనందం కలిగి నమస్కారం చేసి, ఇంద్ర ఇదిగో ఈవిడ నా కూతురు, వాడేమో పలానా వాళ్ళ అబ్బాయి, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటున్నాడు, కానీ ఎల్లుండి గరుత్మంతుడు వచ్చి వాడిని మింగేస్తాట, నువ్వు ఉన్నావు పక్కన ఉపేంద్రుడు ఉన్నాడు, ఇద్దరూ కలిసి రక్షించండి అని. అప్పుడు విష్ణువు నవ్వి, ఇంద్ర కాస్త అమృతం ఇచ్చేవి వాడు బతుకుతాడన్నట్ట. అయితే ఈ ఇంద్రుడికి అమృతం ఇవ్వడం ఇష్టం లా, పాములకి అమృతం పోసినా విషం అవుతుందని ఆయన భయం. వీడు శాశ్వతంగా కనుక ఆయువు పొందితే రేపు ఎవరిని కాటేస్తాడో లేనిపోయింది, వాడిని చంపడం కష్టం. అందుకని అమృతం ఇవ్వను కానీ వీడికి చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను, చిరంజీవి భవ అన్నాడు. ఇలా ఇంద్రుడు గరుత్మంతునికి రేపో మాపో ఆహారం కాబోయే నాగుని చిరంజీవి భవ అనగానే గరుత్మంతుడు అక్కడికి పెద్ద సుడిగారి వంటి రెక్కలతో ఎగురుకుంటూ వచ్చేసట. ఆగ్రహించి పళ్ళు పటపట కొరికి, ఇంద్ర ఏమనుకుంటున్నావు, నేను ఆహారంగా తినాలనుకున్న పాముకి చిరంజీవిత్వం ఇస్తావా, నువ్వంత గొప్పవాడివా, ఒకప్పుడు నువ్వు వజ్రాయుధం నా మీదకి వేస్తే నా ఎడమ రెక్కలో ఒక ఏకతో వజ్రాయుధం వెనక్కి తిప్పా, అంతటి వీరుణ్ణి, అంతెందుకు, నీ పక్కనున్న విష్ణుమూర్తి నేను లేక ఎక్కడికైనా వెళ్ళగలడా, ఏం లేదు నేను కాబట్టి ఆయన మోస్తున్నాను, నేను లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేడు ఆయన, ఆయన అన్ని చోట్లకు తీసుకెళ్లే వాహనాన్ని నేను, ఆయనంతటి వాడిని మోసే మహాపరాక్రమవంతుణ్ణి నన్ను లెక్క చెయ్యక వీడికి ఆయువు ఇస్తావా, జాగ్రత్త నేను ఇప్పుడే చీల్చేస్తాను ఆయన అన్నట్ట. విన్నాడు వాసుదేవుడు, ఆయన ఏం పెద్దగా ఎక్కువ మాట్లాడ్డు, నాయన గరుడా అయితే నువ్వే నన్ను మోస్తున్నావు అన్నమాట అన్నాడు. అవును కదా స్వామి, అందులో విప్రతిపత్తి ఏముందన్నట్ట, అయితే ఇలారా, ఆయన ఎడమ చేతి చిటికిన వేళ వీపు మీద పెట్టాట, టాపర్ కింద పడిపోయాడు గరుత్మంతుడు, కిక్కు కిక్కు అన్నాడు, వీపు మీద కోటి పర్వతాలు నెత్తి మీద ఒకేసారి పెడితే ఎంత బరువు అంత బరువు అయిపోయింది, చచ్చిపోయాడు, ఊపిరి రావటంలా లేవలేకపోతున్నాడు, చిటికన వేలు ఎడమ చేతి చిటికన వేలు పెట్టడంతో నొక్కుపోయింది శరీరం. అతి కష్టం మీద ఎలుగెత్తి ఆ వేలు తీసే స్వామి, లేదా నేను చచ్చిపోతాను కాలుడి దగ్గరికి పోతాను అన్నట్ట. ఆ వేలు తీశాడు విష్ణువు. మరి ఏమిటి నన్ను మోసానన్నావు అన్నాడు. క్షమించు, బుద్ధి తక్కువైంది, ఇంతకాలం నిన్ను మోస్తున్నాను అనుకున్నాను అజ్ఞానం. నువ్వు కావాలని వీపు మీద కూర్చుంటే మోస్తున్నాను తప్ప, నువ్వు చిటికని వేలు పెడితే చచ్చిపోతాను నేను, ఉఫ్ఫని ఊతే ఈ రెక్కలు ఎగిరిపోతాయి, క్షమించన్నట్ట. గరుత్మంతుని యొక్క అహంకారాన్ని అలా అణిచాడు ఆయన. అటువంటి మహానుభావుడు చిటికన వేలుతో గరుత్మంతుడు నేలకి తొక్కగలిగినంత శక్తివంతుడు, జగన్నాథుడు జగత్తంతా లోపల్లో పెట్టుకున్నవాడు. ఆనందంగా ఆ గరుత్మంతుడి భుజం మీద చెయ్యేస్తే, ఇప్పుడు ఆ గరుత్మంతుడికి ఆ చెయ్యి ఎలా ఉందట, ఇదిగో ఈ పువ్వుల దండలోంచి ఓ పువ్వు తీసి మీద వేస్తే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్నట్ట. అంటే అసలు ఏ బరువు లేదు. ఈ స్వామి చెయ్యి ఎంత కోమలం, ఎంత మెత్తగా ఉంది. ఈ చెయ్యేనా ఒకప్పుడు నా వీపు మీద వేసి ఒక్క నొక్కు నొక్కేసి చెయ్యి అని అనుమానం వచ్చిందిట. అలాగా వైనతేయంస విన్యస్త వామహస్త కలిత కేయోర వలయ కంకణములొక్క. పై కుడి చెయ్యి కాదు వామహస్తము అన్నాడు, ఎడమ చేతిని వేసేట గరుత్మంతుని మీద. ఆ చేతికి కంకణాలు ఉంటాయిగా, గరుత్మంతుడి భుజం మీద చెయ్యి వేసి కదిలి ముందుకు పెడుతుంటే ఈ కంకణములు గల్ గల్ అని శబ్దం చేస్తున్నాయి. గరుత్మంతుడు కదులుతూ ఉంటే రెక్కలు శబ్దం చేస్తున్నాయి. ఈ రెక్కల చప్పుడు మధ్యల వలే, ఈయన కంకణాల చప్పుడేమో తాళం వేసినట్టు గజ్జెల చప్పుడు వలే ఉన్నది. కంజిరి అంటాం చూడండి అలాంటి నాదం. అలా నాదం చేసుకుంటూ మరొక చేతిని ఏం చేసేట, వక్షస్థల మీద లక్ష్మీదేవి మీద వేసి, లక్ష్మి బాగానే ఉన్నావా అన్నట్టుగా ఆవిడ్ని స్వీకరించి వెడుతున్నాడు. నాలుగు చేతుల్లో ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం ఉన్నాయట. ఇలా చతుర్భుజుడై బయలుదేరాడు. అలా వెడుతూ ఉంటే చరణారవింద మందు కింజల్క పుంజ ప్రభారంజిత తులసీ మరంద బంధుర గంధానుబంధ సుగంధ గంధవహాస్వాద కలిత సేవా తత్పురుడు ఇతను దించు యోగీంద్రులకు మానసానందకారి అయ్య. ఆ స్వామి పాదపద్మములు పెట్టి కింద నడుస్తూ ఉంటే, మెడలో ఉండే తులసిదండలు కదులుతూ ఉంటే, ఆ పాదాలకుండే నూపురాలు ధ్వనిస్తూ ఉంటే, మెడలోని సుగంధపు వాసనకి అంటే తులసీదళాల వాసనకి, పాదముల యొక్క కాంతికి తామర పూలే మెరిసిపోతున్న పాదముల కాంతికి, ఆయన ముఖంలోంచి వస్తున్న చిరునవ్వుల యొక్క శోభలకు ఆకర్షితులైపోయి మహర్షులనే తుమ్మెదలంతా ఈయన వెంటబడ్డారట. స్వామి వెనకాతల పడ్డారట. ఎక్కడెక్కడ యోగీశ్వరులు, పరమయోగీశ్వరులకు వరమిచ్చేటటువంటి స్వామి వెంట వాళ్ళు పడ్డంలో ఆశ్చర్యమేమున్నది, అంతా వెంటపడ్డారు. అలా వారి మనస్సులకు ఆనందం కలిగిస్తున్నాడు. శ్రీ రమణీయుడితో లక్ష్మీదేవితో పాటు శోభిల్లుతున్నాడు. అలాంటి సర్వేశ్వరుడు సనక సనందనాథులున్న ఆ భవన ద్వారం దగ్గరకు బయటకు వచ్చి వేయించేశాట. స్థిర సుఫలీల అట్లరుగుదిల్చిన అవ్విభు విద్రుమారుణాధర నవ పల్లవ స్ఫుర దుదల్చిత కొంద రుచిస్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచియు మునీశ్వరులు నిజాత్మలంత నివిసాలక వెండియుచూచిరిమ్ములన్. మహాశుభలీలతో అలా అరుదించిన ఆ స్వామి ఎర్రని పాదాలకేసి చూస్తూ, ఆయన చిరుడవు ముఖం కేసి చూస్తూ, ఆ అందమైన ముఖం కేసి చూస్తూ ఆ మునీశ్వరుడు ఆత్మలో బ్రహ్మానందం పొంది, ఆ రూపం ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదట. ఒకసారి చూస్తే ఆ సాటిస్ఫైడ్ అనుకోవడానికి లేదు, పరితృప్తి లేదు హృదయానికి. ఎన్నిసార్లు చూసినా మరింత 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 చూడాలనిపిస్తున్నది ఆ ముఖం. అంత అత్యద్భుతమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచి పులకించి ఆ సనక సనందనాథులు కాసేపు మాట మంతి లేకుండా ఉండిపోయారట. గొప్ప సౌందర్యాన్ని చూస్తే అలా ఉండిపోతారు. సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూడ్కులు త్రిప్పలేకయున్. మహాభక్తితో అలా రెప్పలార్పకుండా ఉన్నారు. మనుషులకు ఈ రెప్పపాటు ఒకటి పెట్టాడు దేవుడు. దేవతలలా రెప్పలేకుండా ఉంటారట, చేపల కళ్ళల్లాగా. అలాంటి రెప్పపాటు లేకుండా మనం కూడా దేవతలం అవ్వాలంటే ఒకే ఒకప్పుడు అన్నారు ఆ చివరి ఘడియల్లో. అప్పుడు కూడా మన వాళ్ళు తిన్నగా ఉండి మూసేస్తారు రెప్పలు. కానీ వీళ్ళు కాసేపు ఆ భగవంతుణ్ణి ఆనందంతో అలా చూడడంతో రెప్పపాటు మర్చిపోయారట. తనివి తీరడం లేదు, రెప్ప వెయ్యరు, కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతున్నాయి, దివ్యానందం, అకల్మషమైన హృదయాలు అయిపోయాయి ఒక్క నిమిషంలో. భక్తుల యొక్క హృదయాల్లో ఉండే లక్షణాలు అన్ని తొలగించే పవిత్రమైన పాదపద్మముల ధూళి ఆ భగవంతునిది. ఆ ధూళి వేళ మీద పడింది, బ్రహ్మానందం అయిపోయింది. ఆ పాదాలకేసి చూశారట, పాదాల కాదు, ముని చిన్న చిత్తమోదములు మునుల యొక్క హృదయములకు ఆనందం కలిగిస్తాయి, మోదములు కలిగిస్తాయి. ముక్తి నివాస కవాట భేదములు, మోక్షమనే కన్య ఒక గదిలో ఉంటే ఆ గది తలుపులు బద్దలు కొట్టేటటువంటి పాదములటవి. అంటే ఆ స్వామి పాద దర్శనం అయితే ఇంకా మోక్షం పొందడానికి మనకే అడ్లు లేవు. వినుత వినూత్న నూపురిత వేదములు, నిరంతరము వేదముల పాదాల దగ్గర చేరి ఓం నమో నారాయణాయ అని వర్ణించడానికి ఆ వేదాలకి టైం సరిపోదట, ఆ వేదాల యొక్క శక్తి చాలదట. ఈ విధంగా నిరంతర వేద సమ్మోదమైనటువంటి పాదములు, అమ్మహనీయు పాదములు, ఆ మహనీయుని దివ్య పాదములు అంత గొప్పవి. అటువంటి దివ్యమైన వేద పాదములను చూచారు సనక సనందనాథులు, నారాయణుని దివ్య పాదాలు చూచారు. కానీ చూశారట, చూచి నఖ పద్మరాగ మణికాంతి విభాసిత పాద పద్మముల్ మనములయందు కీల్ కొల్లిపి లబ్ధ మనోరథయుక్తులై పునః పునరభివందనంబుల విభూతి తలిర్పనర్చి యోగ మార్గ నిరత చిత్తులను వెదకి కానగలేని మహానుభావుని. పద్మరాగము అనేటటువంటి మడులతో ప్రకాశిస్తున్న పాద పద్మములు మనస్సుల్లో పెట్టుకున్నారు. మేము పుట్టాము, ఎందుకు పుట్టామా అనుకున్నాం ఇంతకాలం. మేము పుట్టినందుకు, మేము జన్మించినందుకు మా కోరికలు ఈడేరి అయ్యి, మా జన్మ ధన్యం అయ్యింది, మా మనోరథములు మనస్సులో కోరికలన్నీ తీరిపోయాయి అని పులకించి పునఃపునరభివందనాలట. మాటి మాటికి నమస్కారం చేశారట, ఎన్నిసార్లు దండం పెట్టినా తీరదు, ఒక్కొక్కసారి అంతే. ఆ భగవంతుని యొక్క విగ్రహం, ఆ దర్శనం ఆనందం కలిగిస్తుంది. ఆ ఆనందంతో ఎంతసేపు చూసినా అలా ఉండిపోయారట నిశ్చేష్టులై. దాన్ని వర్ణించడానికి భాష సరిపోదు. అందుకని భగవంతుడిని వాగ్దృగ్ అలభ్యుడు అన్నారు. వాక్కుకి కానీ దృక్కుకి కానీ అలభ్యుడు దొరకడట. ఏదో వర్ణించాలి కాబట్టి వాక్కు వర్ణిస్తోంది, చూపులు చూస్తున్నాయి, ఈ రెంటికి అతీతుడు. తిరుపతి ఇన్నిసార్లు వెళ్ళొచ్చారు కదా, ఆ స్వామి ఎలా ఉంటాడంటే మీరు మళ్ళీ ఊహించండి, కంటికి అలా కనపడ్డాయని ఎప్పుడు చూసినా ఒక రకమే. తీరామని ఆయన దగ్గరికి వెళ్ళగానే టక్కుని గళ్ళు మూస్తాం, ఆ కాశాపట్లు ఏదో వీడు గంటేస్తాడు. అసలు ఆయన లేనిది ఎప్పుడు మన హృదయంలో, అదనమాట రహస్యం. అంచేత భగవంతుని యొక్క రూపం విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు చూసినా ఎప్పటికప్పుడు నిత్య నూతనమేట ఆ రూపం విచిత్రం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మానవుడు చాలా అదృష్టవంతుడు కాబట్టే ఈ కలియుగంలో ఇంకా మనకి కాస్త కళ్ళు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాం రూపం. అది కూడా లేకపోతే ఏం చేస్తాం మనస్సులో, చెవులు ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ వినగలుగుతున్నారు. ఆ భగవంతుడు ఏమిచ్చినా సద్వినియోగం. మొన్న సహస్రావధానంలో ఆ స్వామివారికి కట్టిన ఆ పవిత్రమైన చీర శేషవస్త్రం కప్పేసరికి ఆ అనుభూతి కలిగింది ఒక్క నిమిషం. భగవంతుడు వచ్చి ఇక్కడ కవిని సత్కరించాడని అదొక భాగ్యం. ఇప్పుడు ఈ స్వామి ఆ దివ్యమైన వస్త్రంతో ఆ దర్శనమిస్తే వాళ్ళు పదే పదే నమస్కరించి ఆ విభూతి, ఆయన యొక్క విభూతిని మనస్సులో తలుచుకున్నారు. యోగ మార్గంలో కూడా వెతకలేని మహానుభావుడు ఇప్పుడు కళ్ళెదురుగుండా ప్రత్యక్ష అయ్యట. అది అదృష్టం. ఎన్నేళ్ళు తపస్సు చేస్తే కనపడతాడు ఆయన, ఎంతకాలం యోగ మార్గంలో ఉంటే కనపడతాడు, ఎన్ని దానాలు చేస్తే కనపడతాడు, అసలు మనం చేసే పుణ్యములెంత. అటువంటి పుణ్యాత్ముడు ఆ మహర్షులకు దర్శనమిస్తే మనస్సులో నిలిపారు. ధ్యానం చెయ్యాలి గనక తత్వజ్ఞుడైన పురుషోత్తముణ్ణి, ఆనందకర స్వరూపుణ్ణి చూచారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది గంగ, ఇప్పుడు నా ముక్కులో ఉన్నది ఆ గంగ. మరియు చక్షురింద్రియ గ్రాహ్యంబగు దివ్య మంగళ విగ్రహంబు ధరించి ఉన్న పురుషోత్తము రుదాత్త తేజోనిధిందూచి సనకాదురిట్టని స్తుతించి, కళ్ళకి కాని ఇంద్రియాలకి కాని కనిపించని ఆ పురుషోత్తముని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని హృదయంలో పెట్టుకున్నారట. ఆ మహాతేజశ్యాలిని కోటి సూర్యప్రభాభాసమానుడైనటువంటి పురుషోత్తముడి రెండు చేతులు జోడించి నమస్కరించి సనక సనందనాదులు ఇలా స్తోత్రం చేస్తున్నారు. వనజదళాక్ష భక్తజన వత్సలా దేవా భవత్సుతుండు మజ్జనకుడునైన పంకరుహజాతుడు మాకు రహస్యమొప్ప చెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మేమనయము చూడగంటిమి కృతార్థులమై తగమంటివి శరా. ఓ పద్మపత్రనేత్ర, భక్తజనులంటే వాత్సల్యంతో ప్రేమతో చూచే ఓ వాసుదేవ, ఓ పురుషోత్తమ దేవ, నీ కుమారుడు పద్మంలోంచి పుట్టినవాడు అయిన బ్రహ్మదేవుడు మా తండ్రి మమ్మల్ని తమ మనస్సులోంచి సృష్టించాడు. బ్రహ్మ యొక్క మానసపుత్రులం అన్నారు అప్పటి నుంచి. అలాంటి మానసపుత్రులమై తండ్రి అని గౌరవిస్తాం. పరమాత్ముడు సృష్టికర్త, అటువంటి విధాత బ్రహ్మ మాకోసారి ఒక రహస్యం చెప్పాడు. నీ దివ్య మంగళ విగ్రహం యొక్క గొప్పతనమంతా రహస్యమంతా విప్పి వర్ణించాడు. ఆనాడు మా తండ్రి నీ పుత్రుడు అయినటువంటి బ్రహ్మదేవుడు వర్ణించిన దివ్య మంగళ విగ్రహాన్ని, ఆ అత్యద్భుతమైన గంభీరమైన విగ్రహాన్ని ఈనాడు కళ్ళారా చూడగలిగాం. భాగ్యం అంటే ఇది, ఇది పుణ్యం అంటే ఇది, అదృష్టం అంటే. ఇవాళ ఏకమిగినంతసేపు నేను చూడగలుగుతున్నామంటే క్షణం వచ్చి మాయమైపోతావట నువ్వు. మహామహాభక్తులు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకి కనపడేది 2 నిమిషాలు. ఇంతసేపు చూడగలుగుతున్నాం, కృతార్థులమయ్యాం, మా జన్మధన్యమైంది. దేవా దుర్జనులకు భావ్యోప హృదయ సంగతుడవై ఉండియు కానబడవు కడగి మీ దివ్య మంగళ విగ్రహం చేసి సమంచితాశ్రితులనెల్ల చేకొని సంప్రీత చిత్తులుగా చేయుదు అతిశయ కారుణ్యమతిదనర్చి కమలాక్ష సర్వలోకైక నాయక భవత్ సందర్శనాభిలాషానుతాప విదిత దృఢభక్తి యోగ ప్రవీణులగుచు అర్థివై వేతరాగులైనట్టి యోగి జన మనఃపంకజాత నిషణమూర్తివని ఎరుంగుదునయ్యా నిన్నాత్మవిధులు. ఓ భగవంతుడా, దుర్జనులకు నీచులకు ఎంత ఆలోచించినా అర్థం కాదు నీ రూపం. అర్థం కాదు కాబట్టి నువ్వు ఉన్నావులు తిరిగి గిలగిల్లాడిపోతూ ఉంటారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతివాడికి హృదయంలోనే ఉంటావు నువ్వు. అయినా విచిత్రం ఏంటంటే తన వెన్నుపూస తాను చూసుకోలేడు మానవుడు. అదే అద్దం పెట్టుకుని అతి కష్టంగా చూడవచ్చు. అద్దము లాంటి హృదయం ఉంటేనే నువ్వు కనపడతావు తప్ప, లేకపోతే ప్రతి వాడికి హృదయంలో ఉండే నువ్వు తన వీపు తనకు ఎలా అయితే పరస్థలమో అలాగే అయిపోతున్నావు అందరికీ. నీ దివ్యమంగళ విగ్రహం ఉన్నదే, ఒక్కసారి భక్తి శ్రద్ధలతో నేను నీవాడను అని ఆశ్రయిస్తే చాలు, అలా ఆశ్రయించే ప్రతివాడిని అనుగ్రహిస్తుంది. నీ దివ్యమంగళ విగ్రహం దర్శనమే ఒక్కర్లా, తలుచుకుంటే చాలట. తలచినంత మాత్రం చేత అసలు ఆయన విగ్రహం ఇలా ఉంటుందని ఊహించినంత మాత్రం చేతనే ఎంతటి నీచుణ్ణైన అనుగ్రహిస్తుంది. కలలో కూడా తనని ఏనాడు తలుచుకోని దుర్మార్గుణ్ణి నువ్వు రక్షిస్తావట. ఎప్పుడు వాడు జీవితంలో భగవంతుడిని తలుచుకోలేదు, కష్టం వచ్చింది రక్షించు భగవంతుడా అన్నాడు, అయినా వాడిని రక్షిస్తావు. అది నీ గొప్పతనం. అది ఎందువల్ల అలా రక్షిస్తున్నావు అంటే ఎప్పుడు నువ్వు హృదయంలో ఉన్నావు కాబట్టి, నువ్వు లేనిది ఎప్పుడు లేదు, ఎప్పుడు హృదయంలో ఉన్నావు కాబట్టి ఆ ఘోష నీకు వినపడుతూనే ఉంటుంది. అయితే వాడు పిలిచేదాకా వెళ్ళవంతే నువ్వు. అటువంటి నిన్ను సంప్రీతమైనటువంటి హృదయంతో ఆ హృదయంలో భావించి గౌరవిస్తూ అర్చిస్తూ నామస్మరణం చేస్తూ ఉండేవాళ్ళను కరుణాస్వరూపుడవై కాపాడతావు. ఓ కమలాక్ష, సమస్త లోకాలకు నాయక, నీ సందర్శనం, నీ నామస్మరణం, నిన్ను చూడాలనే కోరిక ఇవి కలిగినటువంటి వాడే యోగి అవుతాడు. అటువంటి యోగి రాగము ద్వేషము నుంచి బయటపడతాట. ఎన్ని చెప్పినా రాగద్వేషాలకు అతీతులం మనం కాలేము. అనురాగము ద్వేషము అనే రెండు లక్షణాలు అతి భయంకరమైనవి. ఎందుకో ఒక్కొక్కటి చూస్తే ప్రేమ కలుగుతుంది, ఒక్కొక్కటి చూస్తే ద్వేషించబుద్ధి వస్తుంది. ఎందుకో తెలియదు. వాడి మొహం చూస్తే మొత్త బుద్ధి వస్తుంది అంట, ఒకటి చూస్తే పెట్టబుద్ధి వస్తుంది, కారణం తెలియదు. ఒక్కొక్కటి చూడగానే వెళ్ళగానే వాడి చేతిలో 1000 రూపాయలు పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కటి చూడగానే వాడి జేబులు కూడా లక్కవాలనిపిస్తుంది, దిక్కుమాలి కావు. ఇవే రాగద్వేషాలు. వీటికి కారణం మనిషి యొక్క కర్మబంధం. అటువంటి కర్మబంధాలు తొలగించేటటువంటి నిన్ను ఎవడు తలుచుకుంటాడో అటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండే ఆ కల్మషాన్ని తొలగిస్తావు నువ్వు. ఆత్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే రాగమునకు ద్వేషమునకు అతీతుడవైన నిన్ను పొందగలుగుతారు. యుక్తిందలప భవద్వ్యతిరిక్తములైనట్టి ఇతర దృఢకర్మముల్ యుక్తిదములైన మీ పదభక్తులు తత్కర్మములను పాటం పరిలను. ఒక్కసారి జ్ఞానంతో ఆలోచిస్తే ఈ లోకంలో ఎవడే పని చేసినా నీ కర్మే అది. అయితే కొందరు తెలిసి ఇది భగవత్ సంబంధమైన కర్మ, ఆయన ఇచ్చిన శక్తి అనుకుంటాడు. ఒక్కొక్కడు అజ్ఞానంతో నేను చేస్తున్నాను అనుకున్నాడు. అసలు నేను చేస్తున్నాను అనుకున్నా, నువ్వు చేయించావనుకున్నా, చేసేది మాత్రం నువ్వే. చిట్ట చివరికి ఆ జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు ఎవడైనా పొందక తప్పదు. అయితే తెలిస్తే తొందరగా ఈ సంసారం అనే బంధంలోంచి బయటపడతాడు, తెలియకపోతే బయటపడ్డా. ఎదురుగుండా ఊబి అని తెలిసిందనుకోండి, గబుక్కులు అందులోకి వెళ్ళంగా, తెలియకపోతే వెళ్ళి డామని పడిపోతాం. కాబట్టి ఈ సంసారము కూడా ఒక ఊబి వంటిది అని తెలిసినవాడు జ్ఞాని అందులో పడకుండా పక్క నుంచి తప్పుకుని పెడతాడు. తెలియనివాడు అందులో మగ్నుడై జీవితాన్ని ధ్వంసం చేసుకుంటాడు. అలాగే ఈ సంసారం అనేటటువంటి ఊబిలో పడకుండా చేసేటటువంటి అత్యద్భుతమైన జ్ఞానప్రదములైన మీ పాదములను నా మనస్సులో భావిస్తున్నాం. కావున కీర్తనీయ గత కల్మష మంగళ తీర్థ కీర్తి సుశ్రీ విభవ ప్రశస్త చరిత్రుడవైన భవత్పదాబ్జ సేవా విమలాంతరంగ బుధవర్గ మనర్గళ భోగి అంజమున్ భావమును దలచునే కృపాగుణభూషణ పాప శోషణ. ఓ స్వామి, కృపాగుణస్వరూపుడు, నీలో దయాస్వరూపం ఉన్నది, పాపములను శోషణ ఎండింపజేస్తావు, పాపాలన్నీ నాశనం చేసి పారేస్తావు. అటువంటి నిన్ను ఎవడైనా సరే తలుచుకున్నా, నీ రూపాన్ని దర్శించినా ఇంకా అన్యమైందని గడతాడా? పరమ మధురమైన పాయసం తినడానికి అలవాటు పడేవాడు కుళ్ళి కంపు కొట్టేటటువంటి నీచమైన ఆహార పదార్థాల జోలికి వెళతాడా? పెంట వస్తువులు జోలికి వెడతాడా? వెళ్ళాడు. కీర్తించాలి. వెంటనే ఎవడైనా నీ నామస్మరణాన్ని చేస్తూ నిన్ను కీర్తిస్తే గత కల్మష, వెంటనే కల్మషాలు పోతాయి. అలా కల్మషాలు తొలగించి వాడికి మంగళమైనటువంటి రూపాన్ని కలిగించి కోరికలు తీర్చి వాడిని హాయిగా ఐశ్వర్యంలో వలలాడిస్తావు, మహైశ్వర్యం ఇస్తావు. లక్ష్మీదేవి నీ భార్య, ఇక నిన్ను తలుచుకుంటే ఆ లక్ష్మీదేవిని ఇవ్వడం పెద్ద ఆశ్చర్యమే ఉన్నది. పైగా భార్యల్లో కూడా మామూలు భార్య కాదు ఆవిడ. వెళ్ళినా అంటే వెడుతుంది, నేనెందుకు వెళ్ళాలి, మీరే వెళ్ళండి అనే భార్య కాదు గనక, నిరంతరం నిన్నే సేవించే తల్లి గనక, నిన్ను విడిచి ఉండలేదు గనక, నువ్వు ఎక్కడికెడితే నీ వెనకాతలు అవతరించే భార్య గనక, అటువంటి భార్యని ప్రసాదిస్తావు ఎవడైనా భక్తుడు నేను తలుచుకుంటే. ఇది కూడా పాయింటే మరి. లేకపోతే నేను వినండి, ఎందుకు వెళ్ళాలి అంటే ఎవడు ఆయన మాత్రం ఏం చేయగలడు? ఆవిడ అలాంటిది కాదు. పాపం ఫలానా భక్తుడు పాపం చాలా కష్టపడుతున్నాడు, 18 పురాణాలు చెబుతున్నట్ట పద్మాకరు, వాడి ఇంట్లోకి వెళ్ళి ఉండు అంటే వెళ్ళిపోతున్నావు. కాదు అని అనడానికి లేదు అక్కడ. ఆవిడ లక్షణం అది అదనమాట. అంటే నేననే కదా, మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళాక అలాగే చెప్పుకోండి. అంచేత స్వామి నీవెటువంటి వాడు అంటే నీ మంగళ నామస్మరణం చేసిన వాడికి నీ ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవిని ఇంటికి పంపి వారిని అనుగ్రహిస్తావు. పరమ పవిత్రమైన చరిత్ర నీది, నీ లీలల ఆశ్చర్యం అంత తేలిక ఎవడు అర్థం చేసుకోలేడు. ప్రతివాడు నాకు అర్థమైపోయిందండి అంటాడు, ఏమి అర్థం కాదు వాడికి. పైకి అర్థమైనటువంటి ఏమీ తెలియనటువంటి విచిత్రమైన లీలలు నీవి, విన్నంతసేపు అర్థమైనట్టే ఉంటాయి. ఇంటికి వెళ్ళాక ఏం ఆలోచిస్తున్నావు, అదే ఆలోచిస్తున్నావు, ఆయన ఏం చెప్పాడో ఆలోచిస్తున్నావు. అటువంటి దివ్యమైనటువంటి నీ లీలలు, నీ పాదసేవ ఇవి ఒక్కసారి మరిగితే ఇతరములైన వాటి మీదకి వెళ్ళవు. అందుకే భక్తులు శ్రద్ధగా వస్తారు. అలా విన్నవాళ్ళట విమలాంతరంగా మనస్సుల్లో కల్మషం ఉండదట. నిరంతరం వింటే భగవంతుని యొక్క చరిత్ర కొంతకాలానికి కుళ్ళు కుట్రలు పోతాయి. ఇక ఆ బుర్రలో అసహ్యమైనటువంటి లక్షణాలు ఉండవు. బుధవర్గము అటువంటి వాళ్ళు పండితులు అవుతారు. అనర్గళ భంగి మంచి ఉపన్యాసం ఇవ్వగలుగుతారట. ఈ 18 పురాణాలు విన్నాక నాకు పోటీ మీరంతా ఉపన్యాసాలు దంచేస్తారు. అనర్గళమైన వాగ్దారు వస్తుందిట. అన్యమున్ భావమునల్ తలల్చునే, ఇక ఇతరులను ఇతరములైన వస్తువులను మనస్సులో తలుచుకోరు. ఈ భగవంతుని కథలు విన్నవాళ్ళు మామూలు కథలు తలుచుకుంటారా, అంతరంగాలను పాడుకుంటారా? పాడరు పొరపాటున, ఎంతసేపు ఈ కథలే వింటారు. అది నీ యొక్క గొప్పతనం. పరమ తపో విధూత భవ పాపులమై చెరిగిల్చు మాకునే డరయ్య భవత్పదాశ్రితుల నల్గి శపిల్చిన భూరి దుష్కృత స్ఫురణ అసత్పథైక పరిభూతులమై నిజధర్మహానిగా నిరయమునందగా వల్లసే నేరము వెట్టకు మమ్ముకావవే. అయ్యో, ఎప్పుడూ తపస్సు చేస్తూ నీ పాదాలను సేవిస్తూ నీ అరికాల కింద ఉండే దుమ్ము నెత్తిమే ధరిద్దాం అనుకునే వాళ్ళం మేము. అటువంటి మాకు ఇవాళ ఎందుకో వైకుంఠానికి రాగానే కూడా కోపం వచ్చి నీ ఆశ్రితులు నీ సేవకులైన దేవిజీల్ని చెప్పించాం అంటే తపశ్శక్తి మాది గొప్పది అనుకునే అహంకారం ఇంత పని చేయించిందిట. ఒక్కొక్కసారి మమ్మల్ని అడ్డుకుంటావా అనే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అహంకారం ఉంది లోపల. అహంకారం మనిషిని అంత తేలిక విడిచిపెడితే ఇంక మానవుడు అవుతాడు వాడు. స్వామి, బ్రహ్మమానస పుత్రులమై జన్మించినప్పటికీ కూడా మమ్మల్ని అడ్డుకోగానే భగవంతుడి దూతలని మేము కోపగించకుండా ఊరుకోవాలి కదా. ఏ సనక సనందనాదులం మానస పుత్రులం మమ్మల్ని అడ్డుకున్నారా అని చెప్పించాం. అంతట అహంకారం ఎందుకు వచ్చిందో తెలియదు. భయంకరమైన పాపం చేశాం. మా శాపం వల్ల మా శక్తి సగం పోయింది. ధర్మజ్ఞానాన్ని పొందవలసిన మేము ధర్మానికి హాని కలిగించాము. మేము నరకానికి పోకుండా మమ్మల్ని అనుగ్రహించు స్వామి, నేరం పెట్టకు. ఏమిటో తెలియదు మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ తిక్కు అనేది ఏం తొక్కొచ్చామో తెలియదు. అయ్యయ్యో, సాధువులు జ్ఞానులు ఉండవలసిన చోట ఆగ్రహించవలసినటువంటి మేము వచ్చాము. ఇక్కడికి రాగానే నీ నామస్మరణ నీ రూపధ్యానం తప్ప మరొకటి ఎరక్కుండా ఉండవలసిన మేము శపించాము. చచ్చచ్చ ఎంత పొరపాటు చేసేసాం. బాధ కలుగుతుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి మనం కూడా అంతే ఎందుకో తిట్టేస్తాం అవుతున్నాం అండి. తర్వాత మనస్సుకి బాధ కలుగుతుంది, అనవసరంగా గొడవ పెట్టుకున్నాం రా బాబు అని. కానీ అప్పటికే పని అయిపోయింది, అలాగే మేము కూడా శపించాం. అందుకే ఆచితూచి ఉండాలి. ఎంత తూచినా ఒక్కొక్కసారి కర్మయోగం అలాగే వస్తుంది. ఎందుకో తెలియదు, బస్సులో కూర్చుంటాం పక్కవాడితో గొడవ వస్తుంది. అదో గొడవ. కర్రమను రక్తి షట్పదము కమ్రసుగము ధమరమిడి, ఎంత మాట మరదు అండి. అలా కోపగించి తిట్టినంత మాత్రం చేత వాడు జ్ఞానం లెక్కదు. ఆ తాత్కాలిక ఉద్రేకం అలా అనిపించింది, జ్ఞానం లేక తిట్టడం కాదు. సరే, ఆ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎందుకు అనిపించింది అంటే అవతల వాటిలో కూడా ఏదో కర్మయోగం ఉందన్నమాట. అందుకనే ఈ గందరగోళం వచ్చింది. రెండు చేతులు అలా అంటేనే చప్పట్లు. అవతల నుంచి కూడా వచ్చింది కనుక అడ్డుకున్నారు కనుక చెప్పించాం. ఇప్పుడు మేము పూర్తి ప్రేమ మీద నీతో వాంఛించాం, నీ మీద పూర్తి ప్రేమ దృష్టితో ఉన్నాం. షట్పదము అంటే ఒక తుమ్మెద తామర పువ్వును చూడగానే ఆ తామర పువ్వులో ఉండే తేనె యొక్క ఘుమఘుమలాడే వాసన చూచి చేరి ఆ తామర పువ్వుని వాలి తేనె తాగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఈ తుమ్మెదకి దురదృష్టం ఏంటంటే తామర పువ్వు అనుకుని గులాబీ పువ్వు లాంటి పువ్వుల దగ్గరికి ఎడుతుందిట. ఆ ముళ్ళు పక్కనుండి ఆ తుమ్మెద వాళ్ళగానే గబుక్కుని పొడుచుకుంటాడు, తుమ్మెదకి హాని కలుగుతుందట. ముళ్ళు గుచ్చుకుని రెక్కలు పోవచ్చు, లేదా గుండెల్లో దిగవచ్చు, చచ్చిపోతాయి. తామర పువ్వు లాంటి పువ్వులను చూచి ముళ్ళ పువ్వులను తూలి దారి మీద చేరి తుమ్మెద నశించినట్టే మేం కూడా తామర పువ్వు అనుకుని ఇక్కడికి వచ్చి గబుక్కుని ముళ్ళ మీద వాలినటువంటి తుమ్మెద బతుకులు కోపం తెచ్చుకుని ఈ దేవిజులు చెప్పించాం. దానివల్ల ముళ్ళ మీద వాలితే తుమ్మెదకి నాశనం కలుగుతుంది, చెప్పించడం వల్ల మా తపశ్శక్తి నశించింది. కానీ అదృష్టవంతులు మాకు వాటికి తేడా, అంత కోపగించి చెప్పించినా మళ్ళీ నీ దర్శనం అయిందిగా, మళ్ళీ మా తపశ్శక్తి మాకు వచ్చినట్టే. నీ దర్శనం అయ్యాక ఊరికే పోతుందా, పోయిన శక్తి అంతా వచ్చినట్టే. అంచేత మహానుభావుడైన నీ దర్శనం మళ్ళీ మా కోల్పోయిన శక్తిని వాకిచ్చింది. అంబికాకృష్ణ గారు దర్శనం చేశాక ఒకటి చేతులతో వస్తానా నేను, అలా రాకూడదు. అలాగా భగవంతుడు ఆ నారాయణ దర్శనం అయ్యింది, నీ దర్శనం అయిన తర్వాత నా తపశ్శక్తి అంతా తిరిగి నాకు వచ్చింది. విఘ్నాలను జయించాం. మీ చరణ సరోజముల్ కొల్లువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా, మీ దివ్య పాద పద్మాలు నిరంతరం సేవించాలని వచ్చాం, మమ్మల్ని అనుగ్రహించి పూజించవయ్యా. మాకు నీ పాద పద్మాల దర్శనం ఆ సేవ నిత్యమయ్యి, ఈ క్షణంతో విడిచిపెట్టకు. మాధవ పల్లర్రు భవత్ పదాంబుజ యుగార్పితమై పులుపుందు నట్టి ఈ తులసి పవిత్రమై నగతితో యజనాభ భవత్ కథా సుధా కలితములైన వాక్కుల అకల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసితలీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవ. ఓ మాధవ, పరమ పవిత్రమైన నీ పాదపద్మములు ఎటువంటివంటే, ఒకప్పుడు ఒక సామాన్యురాలు ఈ తులసి, అటువంటి తులసిని గోలోకవాసిని చేసింది, ఆ తులసిని ఒక మొక్కని చేసింది, ఆ మొక్కలో ఉండేటటువంటి ఆ దళాలు తెంచి ఎవడైనా వేసుకుంటే వాడిని అనుగ్రహించింది. ఆ తులసితో నిన్ను పూజిస్తే చాలు, నువ్వు అనుగ్రహిస్తావు. ఆ తులసిని ఇప్పుడు ఈ మెడలో వేసుకుని పూజిస్తున్నావు. తులసి ఒకప్పుడు సామాన్యురాలే, కానీ ఇప్పుడు నీ స్పర్శ వల్ల, నీ మెడలో ఉండడం వల్ల, నీ పాదాలు సోకడం వల్ల తులసి కంటే గొప్ప వస్తువు లేకుండా పోయింది. అంటే నీ దర్శనం, నీ స్పర్శను ఒక సామాన్యమైన మొక్కనే ఇంత గొప్పని చేస్తే, ఇక మాబోటి వాళ్ళం వచ్చి పరమాత్మ అమృతం వంటి నీ వాక్కులు విని నీ దర్శనం చేసుకుంటే, నీ పాదాలు చూస్తే ఇక ఎటువంటి గతినిస్తావో మాకు. ఈ చెవులున్నాయే, నీ కథ విన్నా, నీ నామస్మరణం చేసినా, నీ గురించి ఆలోచించినా, నీవు ఇలా ఉంటావని ఊహించినా పరమ పవిత్రం చేసేస్తాయి. ఈ చెవుల్లో నీ వాక్కులు పెడితే చాలు, వాడిని పరమ పవిత్రుడు చేసి ఆ వ్యక్తిని అనుగ్రహిస్తాయి. వాడు పొందలేని సుఖం అంటూ ఉండదు. అసలు చెవులు ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇదిగో ఇవి వినడానికి తప్ప దిక్కుమాలినటువంటి పాటలు వినడానికి కాదు, క్యాసెట్లు పెట్టుకుని. బస్సు ఎక్కేమంటే చాలు, నానా గందరగోళం పాటలు వేసేస్తారు. ఆ పాటలు వినడానికి కాదు ఈ చెవులు ఇస్తా, పరమ పవిత్రమైన నీనామం వినడానికి. మహిత యశో విలాస గుణమండన సర్వశరణ్య ఇంద్రియ స్పృహులకు కానరాక అతసీ కుసుమద్యుతి నొప్పుతున్న మీ సహజ శరీరమిప్పుడు భృశంబుగదూచి మదీయ దృక్కులు ఇందహ కృతార్థతం బుర్రసే అచ్యుత మృక్యదము ఆదరూ పవే. గొప్ప కీర్తితో ప్రకాశించే స్వామి, కీర్తి అంటే నీదే, అటువంటి నీవు సమస్త లోకంలో ఉండే ప్రజలకు అభయమిచ్చే స్వామి, ఇంద్రియ లోలత్వంతో ఉన్న వాళ్ళకి కనపడకుండా జ్ఞానంతో ఉండేవాడికి కనబడే నువ్వు, అతసీ పుష్పం వలె నల్లగా మెరిసిపోతున్న నీవు, ఈ దివ్యమంగళ విగ్రహంతో నాకు దర్శనమిచ్చావు, ఈ విగ్రహం చూస్తే ఇంకా మా కళ్ళకి భాగ్యం కలిగింది. కళ్ళు ఎందుకు? నిన్ను చూడడానికి. ఆ కళ్ళు భాగ్యాన్ని పొందాయి. కృతార్థులమయ్యాం. మా చెవులు పులకించే నీ నామస్మరణం వినడం వల్ల నిన్ను చూడటంతో కళ్ళు అనుగ్రహింపబడ్డాయి, ఇక్కడికి తీసుకొచ్చినందుకు కాళ్ళు అనుగ్రహింపబడ్డాయి. కాళ్ళు ఎందుకు? ఇంట్లో కూర్చోడానిక. ఈ భగవంతుని కథని వినడానికి, ఆయన రూపదర్శనం చేయడానికి ఉపయోగపడాలి కాళ్ళు అంటే. లేకపోతే ఆ కాళ్ళు కాళ్ళుగా కుళ్ళు కాళ్ళు అన్నారు. అటువంటి దివ్యమైనటువంటి నీ రూపానికి తీసుకొచ్చిన ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ పళ్ళు సమస్తం అనుగ్రహింపబడ్డాయి. మొరుక్కుతాము నీకు, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని అనుగ్రహించు అని ఆ సనకాదులు ఆయన పాదపద్మముల మీద తలలు పెట్టి వంచి నమస్కరించి అరికాలి కింద ఉండే దుమ్ము శిరస్సుకి దాసుకుని ఆనందపడ్డారు, పులకించారు, పొగిడారు. చూచాడు గోవిందుడు ఆ మునీశ్వరులను చూచి సంతోషించి ఇలా అన్నట్ట, ఓ సనక సనందనాథులారా, మీలో ఏ దోషము లేదు. ఈ జయుడు విజయుడు అని పేరు కలిగిన ఇద్దరు నా ద్వారపాలకులు, మా గేట్ కీపర్స్. వీరు మిమ్మల్ని గ్రహించక మీలాంటి పుణ్యాత్ములైన ఇద్దరు ఇక్కడికి వస్తే మీ నలుగురును ఆ మామూలు పిల్లలు అనుకుని అడ్డం కొట్టారు, బెత్తాలు అడ్డం పెట్టి గెటగొట్టన్నారు. ఇది నా ఆజ్ఞను అతిక్రమించినట్టే నేను వీరికి ఆజ్ఞాపించాను. ఏమని? యోగులు జ్ఞానులు వచ్చినప్పుడు వారికి ఆటంకాలు ఉండవు, వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరాసరి రావచ్చు అని. ఓసారి ఓ పల్లెటూరికి నడిచి పెడుతున్నాను, బస్సులు ఉండవు ఊళ్ళోకి, బస్సు దిగి నడిచి పెడుతున్నాను. ఓ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుపోతున్నారు. తిన్నగా ఉండక నేను, మీ ఇద్దరు ఏమవుతారు ఒకరికొకరు అన్నా. అదేంటండి ఇది నా వైపు అండి, నేను అచ్చబండనండి అన్నాడు. ఆ ఏమిటి వెళ్ళి చెప్పన్నా, ఇది నా వైపు అండి, నేను దీని అచ్చబండనండి అన్నాడు. ఓరు ఓరు ఏమిట్రా బాబు అన్నాను. అయ్యో మీకు ఇంగ్లీష్ రాదేటండి, ఇది నా వైపు అండి, నేను అచ్చబండనండి అన్నాడు. ఓరి నీ దొంప దగ్గ, ఓహో వైఫ్కి వచ్చి చెప్పనమాట, హస్బెండ్ అనడానికి అచ్చబండట, ఈ వైఫ్ అనడానికి ఇది నా వైపు అండి అన్నాడు. నీ వైపు ఉందో నా వైపు ఉందో ఓరు ఓరు చంపేశ్వరరావు బాబు అనుకుని నా తల ప్రాణం తోకొచ్చి అచ్చం బండలా చెప్పాడు సమాధానం. అలాగా స్వామి అన్నాడు, నా భార్యామణితో అవతరించవలసిన అగత్యం నాకు కూడా కలిగింది. ఎందువల్లంటే వీరితో పాటు నేను సేవకులతో పాటు రావాలి. సరే, ఈ తప్పుకు మహనీయుడైన నన్ను మన్నించి మీరు ప్రసన్నులు అవ్వండి, నా మీద ఆగ్రహించకండి. ఎంత మాట నడుతున్నాడు భగవంతుడు, నా మీద కోపగించకండి, వాళ్ళు చేసిన తప్పు నాది, నన్ను క్షమించండి అన్నట్టు ఆయన. అసలు క్షమించండి అనే మాట మామూలుగా మన
ఉన్న పుట్టినట్టి బెడిదం బగు కొష్టమహాగదం బుచే వనరి తదీయ చర్మము వివర్ణతను దిన రీతి భృత్యులప్పని పని చేసిన విభులు బంధురచారు యశంబు పేరు పెంపును జడిపోయి దుర్యశము పొందుచునుందురు విష్టపంబుల.
శరీరానికి కుష్ఠ అనే ఒక రోగం వచ్చినట్టయితే చర్మమంతా వివర్ణమై మొత్తం శరీరంలో అవయవాలు కొళ్ళబెట్టి వేళ్ళు చేతులు వేళ్ళు కాళ్ళు అన్నీ పోగొట్టేస్తుంది, నశించిపోతాయి. ఆ కుష్ఠలో అంత ప్రమాదకరమైన ఆ లెప్రసీ రోగం. అలాగే ఆ రోగం వల్ల శరీరం నశించినట్టే మృత్యులప్పని పని చేసి నన్ను సేవకులు తప్పుడు పనులు చేస్తే యజమాని ఆ రోగం వల్ల చర్మం పాడైనట్టే కీర్తి పాడు చేసుకుంటాడు, యశస్సు పోతుంది, చెడ్డ పేరు పొందుతాడు. అందుకే సేవకులు మంచివాళ్ళు అవునా కదా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ వల్ల మనకి చెడ్డ పేరు వస్తుందా బయట మంచి పేరు వస్తుందా అని ఆలోచించుకోవాలి యజమాని. అలా ఆలోచించుకోకపోతే వాడి బతుకంత నశిస్తుంది. అటువంటిది నేను వీళ్ళిద్దరిని మంచివాళ్ళనే పెట్టుకున్నాను, ఏం యోగం వచ్చిందో మరి మిమ్మల్ని అడ్డం కొట్టారు. ఎంత మాట అన్నాడు చూడండి స్వామి. అయినా ఏదో ఒక పొరపాటు జరిగింది కనుక నన్ను క్షమించండి. అల్లవడనాకు మీ వల్ల నబ్బిన తీర్థ సుకీర్తనీయ సల్లలిత వినిర్మల అమృత విలాస యశో విభవాభిరామమై వెళ్ళయు వికుంఠ నామమ పవిత్ర మనంసపచాతమాది లోకుల చెవి శోక. అసలు మీరు ఎటువంటి వారు? మీరే నాకు ప్రాధారం. మీరు నిరంతరం నా కీర్తిని, నా లీలలను, నా నామాన్ని భూలోకంలో వ్యాపింపజేస్తున్నారు. వ్యాపింపజేసి భూలోకంలో పరమనీచులు హింసతో బతికే వాళ్ళు, నిష్ఠతో బతకవలసినటువంటి వాళ్ళు కూడా పాడైపోతూ ఉంటే అటువంటి వాళ్ళని పవిత్రులు చేస్తున్నారు. సరే, కొంతమంది పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళు నామస్మరణ మెరగరు, నీచులుగా బతుకుతారు. కొంతమంది నైష్టికుల కుటుంబంలో పుడతారు, అయినా దిక్కుమాలిది కల్లారితే వసంత మహల్ లాడ్జీలోకి పోతూ ఉంటారు టిఫిన్ కోసం పొద్దున్నే. ఇదో ఇటువంటి వారిని కూడా ఉద్ధరింపజేస్తారు మీరు నామస్మరణం చేయించి. హింసని అసత్యాన్ని దూరం చేసే పరమ పవిత్రులు మీరంటే, అటువంటి ఉత్తమోత్తములైన మీరు, మీ స్మరణ మీ దర్శనం ఎటువంటి వాళ్ళనైనా పునీతులు చేస్తుంది. అదిగో ఎవరినైనా సంపూతులను చేసే మీరు నాకెంతో ఇష్టులు అన్నాడు ఆయన. సనక సనందనాథులు సామాన్యులు కారు, నారదుడు అంతటి వారు వారికి నమస్కరిస్తాట. అటువంటి వాళ్లను పదే పదే స్తుతించాడు ఆయన. మీరు చాలా గొప్పవాళ్ళు, వైకుంఠపురాన్ని పవిత్రం చేయడానికి వచ్చారు. మీ పాదం నీచుల్ని కూడా స్పర్శం చేసి స్పృశించి గొప్పవాళ్ళని చేస్తుంది. నా వైకుంఠ పట్టణంలో నా సేవకుల వల్ల నాకు వైకుంఠానికి చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డం తొలగించడానికి మీరు అడుగు పెట్టారు ఇక్కడికి. అటువంటి నేను, సాధువులంటే ఇష్టపడే నేను, మీరంటే అభిమానించే నేను, నా పుణ్యాత్ములు భక్తులైన మీకు అపకారం చేసి మిమ్మల్ని అడ్డం కొట్టిన ఈ జై విజయులని ద్వేషిస్తా. కానీ మీరు శపించి వాళ్ళల్లో ఉండేటటువంటి లక్షణాలను తొలగిస్తున్నారు. అందువల్ల సేవకులను తిరిగి పవిత్రులు చేయడానికే మీరు శిక్ష విధించారు కనుక మీ శిక్ష నాకు అంగీకారమే తప్ప మీ మీద నాకు ఏ ద్వేషభావం ఉండదు. ఓ బ్రాహ్మణోత్తములారా, ధరణి సురోత్తమ సేవా పరిలబ్ధం వైన ఎట్టి పాతక నా శంకర నిఖిల భువన పోత స్ఫురితాంగ్రి సరోజతో యములు అలనన్ను. ధరణీసురోత్తములైన బ్రాహ్మణోత్తములైన మీ యొక్క సేవ చేసుకుంటూ మీ సేవ వల్ల పవిత్రునవ్వాలని కోరుకుంటానే కూడా భూలోకంలో అవతరిస్తే నా పాదపద్మములు ఎటువంటివి? మిమ్మల్ని సేవిస్తే చాలు, అటువంటి వాళ్ళని సేవిస్తాయి నా పాదపద్మాలు. అటువంటి నన్ను అనుగ్రహించండి. ఎవడికి ఐశ్వర్యం వస్తుంది? మీలాంటి పండితులు జ్ఞానులకు నమస్కారం చేస్తే చాలు, నాకు నమస్కారం చేసినట్టే. విష్ణువుకి సరాసరి నమస్కారం అందరూ చేయలేరు, కానీ నా కథలు చెప్పేవాళ్ళు, నా స్మరణం చేసేవారు, నన్ను గురించి ఇతరులకు చాటించేవారు, వారి పాదములకు నమస్కరించినా నాకు నమస్కరించినట్టే. ఒక వ్యక్తికి ధనం ఇవ్వాలంటే తాను స్వయంగా వెళ్ళి ఒక్కర్లా, ఇతరుల ద్వారా పంపినా వాడికి అందుతుంది. మంచి వాళ్ళ ద్వారా పంపితే, మధ్యలో వాడి ద్వారా పంపితే కొంతమంది పట్టుకుపోతారు, అది వేరే విషయం. సక్రమమైన వ్యక్తి ద్వారా పంపిన సొమ్మును తాను అందజేయకపోయినా ఆ వ్యక్తి ద్వారా అవతల వాడు అందుకున్నట్టే. నేను సరాసరి భక్తులకు చేరను, కానీ నా గురించి నా భక్తులు కొందరు వివరిస్తారు, వారి ద్వారా ఇతరుల యొక్క హృదయాలకు నేను చేరుతా. మీరు అటువంటి వాళ్ళు, మీ వల్ల లోకములో ఎంతటి వారికైనా జ్ఞానం వస్తుంది. అటువంటి మిమ్మల్ని తలుచుకుంటే మీకు నమస్కరిస్తే నాకు నమస్కరించినట్టే. క్రతువులు చేయుతో శిఖిముఖంబున వ్రేలుచున్నట్టి తద్ఘృత ప్లుత చెరు భక్షణం ముదము పొందదు. యజ్ఞానికి అధిపతిని నేను, యజ్ఞ పురుషుడు అంటారు విష్ణువుని. యజ్ఞములో వేసి ఆ చెరువుకి నేను ఆనందం చెందను, యజ్ఞములో వేసే నెయ్యికి ఆనందం చెందను, రోజు భక్తులు పెట్టే పాయసాది పదార్థాలకు ఆనందం చెందను, నా భక్తులకు సేవ చేస్తే చాలు నేను ఆనందం పొందుతానన్నాడు. కోటి కొబ్బరికాయలు కొట్టడం కంటే నా భక్తుడు నా పండి భక్తుడు అయిన వాడికి ఒక నమస్కారం చేస్తే సంతోషిస్తాను. నాకు ఒక దేవాలయం కట్టించిన వాడికి నేను ఎక్కువ అనుగ్రహించను, నా భక్తుడికి నమస్కారం చేస్తే వాడిని తొందరగా నా దగ్గరికి తీసుకొస్తాను. నా మనస్సులో తృప్తి అలా కలుగుతుంది. కాబట్టి నా భక్తులు నాకంటే గొప్పవాళ్ళు. యోగ మాయ అని ఒక మాయ ఉన్నది నా దగ్గర. ఈ మాయ వల్ల ఎంతవాడైనా బుట్టలో పడిపోతాడు. అందువల్లే బంధాలు. ఈ యోగ మాయ వల్లే ప్రతివాడు కూడా ఆ క్షణంలో విన్నది మళ్ళీ మర్చిపోతాడు. కారణం అదన్నమాట. ఇంతసేపు విన్నది బయటికి వెళ్ళాక ఎందుకు మర్చిపోతున్నావు అంటే యోగమాయ కారణం. అటువంటి యోగమాయ నుంచి బయటపడాలంటే నా భక్తులను సేవించాలి, నా కథలు వినాలి, నా నామస్మరణం చెయ్యాలి. ఎవడైనా నా భక్తులకు అపకారం చేసినా, నా పురాణ కథలు చెప్పేవాడిని ద్వేషించిన అటువంటి వాడున్నాడే, వాడిని అపకృతులు చేసిరేని మారలు గడతడు, వాడిని నేను నాశనం చేస్తాను. అటువంటి నా భక్తుడు వాడు ఆగ్రహించడు నా భక్తుడు కనుక, కానీ నేను ఆగ్రహిస్తానన్నాడే. నాకు ఎవడు ప్రియుడు? నా భక్తులను సేవిస్తే వాడు ప్రియుడు. గోవులను బ్రాహ్మణోత్తములను వైష్ణవోత్తములను సేవించడానికి నేను వస్తా. ఎవడు ధీరుడో, ఎవడు భేద బుద్ధి విడిచిపెడతాడో, ఎవడు నీవాడను వావోయని ఒక్కసారి శరణు వేడతాడో వాణ్ణి నేను సేవిస్తాను. అలా నన్ను సేవించకుండా నన్ను ధిక్కరించి బ్రాహ్మణోత్తములను ద్వేషించేవాడు అధోగతి పొందు, వాడు అధోగతి పాలవుతాడు. ఆశీవిషరోష విస్ఫురణ జంది కృతాంత భటుల్ మహోగ్రగృద్రావళి ఓలి చంచువుల నంగములుద్ధతి ఉన్నొంతురెప్పుడు. ఎవడు నా భక్తులను బాధ పెడతాడో, ఎవడు నా కథల్ని ద్వేషిస్తాడో, వాళ్ళ దగ్గరకు వచ్చేసి యమభటులు వాడిని పట్టి కట్టి యమలోకంలోకి తీసుకుపోయి గద్దల చేత పొడిపిస్తారు. ఆ గద్దలకి మామూలు ముక్కులు కాదు, ఇనప ముక్కులు ఉంటాయట. ఆ ఇనప ముక్కులతో పొడిచి చీల్చి పారేస్తాయి. యమభటులు వాళ్ళని నానా బాధలు పెడతారు. కాబట్టి నా భక్తులను ఎప్పుడూ ఏమీ చెయ్యకూడదు అని ఇంకా స్వామి ఏమంటున్నాడో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చరించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య.
అవిద్యానామంతస్తి
సభాయచన శ్రీ మహావిష్ణువు సనక సనందనాదుల దగ్గరకు వచ్చి నా భటులు చేసిన తప్పుకి నాది బాధ్యత, భృత్యులు చేసే దోషాలు యజమానిని చెందుతాయి, అసలు క్రతువులలో వేసేటటువంటి ఆ చిరుభక్షణ వల్ల కూడా నేను సంతోషించను, హవ్యం నెయ్యి వల్ల సంతోషించను, పరమపుణ్యాత్ములైనటువంటి విప్రోత్తములను సేవిస్తేనే సంతోషిస్తాను, తమకు అపకారం చేసినా తిరిగి ఉపకారం చేసేటటువంటి మీలాంటి సాధువులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు వీరు, ఇటువంటి వాళ్ళని శిక్షించడం నాకు సమ్మతమే అన్నాడు ఆయన. ఎవడు బ్రాహ్మణోత్తములను నాతో సమానంగా భావిస్తాడో అటువంటి వారిని నేను గౌరవిస్తాను, ఎవరు వారిని తిరస్కరిస్తాడో వాడిని నేను తిరస్కరిస్తాను. ధర్మ పద్ధతిలో నా ప్రియతముడు కావాలి అంటే అటువంటి విప్రోత్తముల్ని సేవించాలి. యమకింకరులు గోవులను వైష్ణవోత్తములను విప్రోత్తములను హింసించేవాళ్ళని బాధ పెట్టేవాళ్ళని తిరస్కరించేవాళ్ళని అతి భయంకరమైన నరకంలోకి తీసుకెళ్ళి ఆ నరకాలలో నానా రకాల బాధలకు గురి చేస్తారు. నాకు ఎవడు ప్రీతిపాత్రుడు అంటే మీలాంటి ఉత్తములను గౌరవించాలి. ధరణిసురోత్తముల్ బహువిధంబుల తమ్ము పరాభవించిన దరహసితాశ్యులై అతి ముదంబున నెత్తలు పూజ చేయుచున్ సరసవతో విలాసముల సన్నుతి చేయుచు తండ్రినాత్మతుల్ కరమనురక్తి పిల్చుగతిగై కొన్ని పిలిచిన వారు నాశముల్. బాగా చదువుకున్న జ్ఞాని అయినటువంటి పండితులు తమల్ని పరాభవించినా బాధపడకూడదు. అరే నన్ను గురించి వ్యంగ్యంగా అన్నాడేమో, నన్ను తిట్టాడేమో అని బాధపడకూడదు. ఎందుకంటే జ్ఞానాన్ని బోధించేటటువంటి సద్గురుత్వములైన పండితులు ఉన్న విషయాన్ని చెబుతారు. అంచేత తమ్ము పరాభవించిన తమలో ఒకళ్ళు నిజంగా అవమానించినా కావాలని దరహసితాస్యులే నవ్వాలట. ఏయ్ నువ్వేం పండితుండను కుట్టావా, నన్ను అవమానిస్తావా, జాగ్రత్త అన్నాడు అనుకోండి, వెంటనే వాడు భ్రష్టుడే నరకంలో కూలిపోతాడు. అంచేత అవమానించిన చిరునవ్వు నవ్వుతూ నిచ్చలు పూజ చేస్తూ ఉండేవాడు ఉన్నాడే వాడు జ్ఞాని అవుతాడు. పైగాట తనను అవమానించిన పండితుడిని కూడా సరస వచో విలాసముల సన్నుతి చేయుచు, మంచి మాటలతో అయ్యా నేను మీకు కోపం తెప్పించాను, నా దోషాన్ని నేను పరిహరించుకుంటాను, నన్ను అనుగ్రహించండి అని ఎవడంటాడో అటువంటి వాడిని నేను సేవిస్తాను. తండ్రి కుమారుల్ని ఎంత కోపం వచ్చినా చచ్చిపోండని తిడతాడు ఒక్కోసారి కోపం వచ్చి, అలా తిట్టినా వాడికి ఏం కాదట. ఎందుకంటే తండ్రి నిజంగా చచ్చిపోమంటాడా, వరే చంపేస్తానన్నాడట తండ్రి. చంపేస్తానని ప్రతి తండ్రి అన్నమాట నిజమైతే ఈ లోకంలో ఒక్క పిల్లాడు మిగలడు. ఏ ఇల్లు శూన్యంగా ఉంటుంది. కాబట్టి తండ్రి కేవలము పిల్లవాడి చేష్టలకు ఆగ్రహించి వాడిని దారిలో పెట్టడానికి మాత్రమే అలా పలుకుతాడు తప్ప నిజానికి ఆయన పొరపాటును కూడా మనస్ఫూర్తిగా చచ్చి మమ్మల్ని తిట్టడు. ఒక ఆవిడ పాపం చాలా కష్టపడింది, డబ్బు సంపాదించింది, భర్త పోయాక ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పులు చేసిందిట. వాడు ఆవిడేమో మీ ఇల్లమ్మే నీకు డబ్బు ఇస్తానన్నట, ఇల్లు అమ్మనరా పొరపాటున అంది ఆవిడ. సరే అప్పిస్తానని చెప్పి 5,000 రూపాయలు అప్పించి 5,000 రూపాయలకి చక్ర వడ్డీలు ఆ వడ్డీలు ఈ వడ్డీలు వేసి 5,00,000 రూపాయలు ఇల్లు కాస్త తన పరం చేసుకోవాలని ప్రయత్నించేటవాడు. ఓ రోజున వాడు ఈ పాత లెక్కలని నానా దొంగ లెక్కలు తయారు చేసి ఆ పత్రం పుచ్చుకొని ఆ ముసలావిడి ఇల్లును హ్యాండ్ ఓవర్ చేసేసుకుందాం ఏదో రకంగానే కుటిల బుద్ధితో బయలుదేరాడు ఆవిడింటికి. ఇంతలో వీడు 2 అడుగులు ఇల్లు దాటి వెళ్ళాడు, లేదో భయంకరమైన ఆకారం కనపడింది. వీడి కొడుకు వచ్చింది, ఎవరు బాబు నువ్వు అన్నట్ట. నేను బ్రహ్మరాక్షసుడు అన్నట్టు వాడు. ఓహరణాయన అందుకెంతున్నావు, 6 తాడి చెట్ల పొడగున నన్నేం చేయవు కదా అన్నట్ట. అబ్బే నేను ఎవరిని ఏం చేయలేను, నాకు ఆహారం ఒక విచిత్రమైన నియమం అన్నట్ట. ఏమిటి ఆహారం అంటే ఎవరైనా మనస్ఫూర్తిగా నిన్ను దయ్యం తినాలేక రాక్షసుడు వెంగా నువ్వు చచ్చిపో అని తిడితే, మనస్ఫూర్తిగా తిడితే వాళ్ళని తింటాటవాడు, లేకపోతే తినలేట. అది వాడి బలహీనత. తిట్టేవాడు మనస్ఫూర్తిగా తిట్టాలి. ఏ తంటి బాబు గారికి కోపం వచ్చింది అనుకోండి, ఒరే నేను దెయ్యం ఎత్తుకెళ్ళడానికి పక్కవాడిని అన్నాడంటే కోపం వచ్చి అప్పుడు వాడిని ఎత్తుకుపోయి వాడిని తిరేస్తాట, లేకపోతే తినలేడు. సరే అయితే భలే ఉంది, అయితే నన్ను నువ్వు మింగవు కదా అని చెప్పి ఈ వ్యాపారి బయలుదేరాడు. రాక్షసుడు ఇతను కూడా బయలుదేరాట. ఇద్దరు కొంత దూరం వెళ్ళాక ఓ చోట చూస్తే ఓ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. అందులో భార్య కోపం వచ్చే భర్తని నువ్వు అర్ధాంతరంగా చచ్చిపోని తిట్టిందిట. ఓహో ఆ భార్య కోపం వచ్చింది భర్తని అర్ధాంతరంగా చచ్చిపోమంటుంది, కాబట్టి నువ్వు తినేయి అన్నట్టు వ్యాపార రాక్షసుని. ఆవిడ నిజంగా మనస్ఫూర్తిగా తిట్టడంలా కోపం వచ్చేదో అలాంది, కానీ నిజంగా కనుక ఆవిడ తిడితే ఆవిడ భరించగలదా? భర్త చస్తే భరించలేదు, కేవలం కోపం వచ్చినప్పుడు తిడుతోంది. ఇలా ప్రతి భార్య భర్తలు తెల్లారిస్తే 100 సార్లు తిట్టుకుంటారు, తిట్టుకున్న వాళ్ళందరినీ నేను తినేస్తానా? ఆవిడ మనస్ఫూర్తిగా తిట్టడం లేదు, నేను తిన్నట్టు రాక్షసుడు. ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఓ తల్లి కొడుకుని కోపం వచ్చి తిడుతుందట, నిన్ను పిశాచి మింగయ్యా అందిట. ఓహో భలే ఉంది, పిశాచి మింగయ్యా అని తల్లి కొడుకునింది. వెళ్ళి ఆ కొడుకుని లటుక్కుని రొట్టె వేసేసుకో గులాబ్ జామ్ మింగినట్టుగా అనగానే, అబ్బెబ్బే ఈ తల్లి కూడా మనస్ఫూర్తిగా తిట్టలేదు ఆ కొడుకుని, ఏదో కోపం వచ్చి తిట్టింది, నేను తినలేను అన్నట్టు బ్రహ్మరాక్షసుడు. సరే ఇద్దరూ కలిసి ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళారు. ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా నీకు 5,000 ఇచ్చాను ఇప్పటికి 5,00,000 అయింది వడ్డీతోటి, 6 నెలల క్రితం 5,000 ఇచ్చాను 5,00,000 అయింది ఇప్పటికి, 6 నెలల్లో 5,000 5,00,000 అయిందిట, అలాంటిది ఏమైనా ఉంటే బాగుండేను, ఇల్లు వెంటనే కొనుక్కుంది నువ్వు, 5,00,000 రూపాయలు అయిపోయింది నీ ఇల్లు ఖాళీ చేసే అన్నట్ట. ఓరి నిన్ను బ్రహ్మరాక్షసుడు మింగయ్య దుర్మారు కూడా, నాకు 5,000 ఇచ్చి 5,00,000 అంటావా, నీ సంగతి చూస్తాను లోపలికి వెళ్ళి చీపురు కట్టుచ్చుకుని వాడు బయటకు వచ్చేసరికి ఈ వ్యాపారి కనపడలేదట. ఏమైపోయాడు వీడు, ఇప్పుడేగా కనపడ్డాడు అనుకుని ఆ ముసలావిడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందట. వాడు ఏమయ్యాడు మీకు నేను చెప్పక్కర్లా. ఆ ముసలావిడు మనస్ఫూర్తిగా అంది కనుక టక్కును మింగిపారేశాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఏదైనా సరే జ్ఞాని అయిన పండితుడు మనస్ఫూర్తిగా తిట్టడు. అందువల్ల జ్ఞాని అయిన పండితుడు తనను తిట్టినప్పటికీ తన బాగును కోరి తిడతాడు కనుక అటువంటి వాణ్ణి ప్రేమగా ఆదరించాలి. తండ్రి కుమారుణ్ణి తిట్టినా ఆ కుమారుడు తండ్రి చావును కోరుకోకుండా తండ్రి బాగుండాలనే కోరుకుంటాడు. ఇదిగో పండితులు భక్తులకు ఇచ్చే ఉపకారం అటువంటిది, వారి ఆగ్రహం కూడా అటువంటిది. మీరు మహాజ్ఞానులు, మీరు కోపగించారే జై విజయుల మీద, అది వాళ్ళకి శాపం కాదు, గొప్ప మోక్ష మార్గం, వాళ్ళని అనుగ్రహించడంతో సమానం. ఈ దెబ్బతో వాళ్ళ అహంకారాలు పాపాలు అణిగిపోతాయి. నేను ఎవరికి అమ్ముడుపోతానో తెలుసా, 1,00,000 రూపాయలతో నాకు నివేదనలు చేస్తే అమ్ముడుపోను, ఎన్నెన్నో వైభోగములు ఇచ్చినా అమ్ముడుపోను, పొద్దునుంచి సాయంకాలం దాకా ఏకమిగిన 1,00,000,000 వాసుదేవ నామం చేసినా నేను అమ్ముడుపోను. కానీ ఏ పండితుడైనా సరే తనను తిట్టినప్పటికీ చిరునవ్వు నవ్వుతూ ఆ పండితుడిని సేవించేవాడున్నాడే, అటువంటి అనఘ చరిత్రుల కనయము ప్రియతముడ నగుచు అమ్ముడు ఓదు. అటువంటి పండితులకు నేను అమ్ముడు పోతానన్నట్టు. అంచేత పండితుడు తిట్టాడని మీరు ఎప్పుడూ కోపగించకూడదు, వాడు తిట్టడం కూడా మన భాగ్యమే పొమ్మన్నారు. అటువంటి వాళ్ళ మీద ఆగ్రహించకుండా ఉంటే వాళ్ళకి నేను అమ్ముడిపోయి ఆ ఇంట ఊడిగ సేవ చేస్తాను. నాయనలారా, శనక సనందులాదురారా, నా ప్రేమతత్వం మీకు చెప్పాలి అంటే ఉదాహరణ, మును నన్ను భృగువు తన్నిన కనలక పరితోషయుక్తి కైకొంటి గదే. మునుపు ఒకసారి భృగు మహర్షి వచ్చాడు, వచ్చి నన్ను గుండెల మీద తన్నాడు. నేను కోపగించానా? నన్ను తన్నిన భృగు మహర్షిని భస్మ అయిపో అంటే భస్మ అయిపోడా? అయిపోమ్మన్నానా? అవ్వలేదు, అలా తిట్టలేదు. దానివల్ల లక్ష్మీదేవి నన్ను వదిలేసింది. కలియుగాంతం వరకు భూలోకంలో కృతయుగంలో తన్నట్టు భృగు, కృతయుగ ప్రారంభంలో కలియుగాంతం వరకు భూలోకంలో ఉండిపోయాడు ఆయన. అందువల్ల అదిగో అంత విశేషం జరిగింది. కాబట్టి నాకు పండితుల మీద ఆగ్రహం రాదు, వాళ్ళు తన్నినా రాదు. ఇంచేతంటే వాళ్ళ చేష్టలు లోకోపకారములు అయి ఉంటాయి, తెలుసున్నటువంటి వాళ్ళు కాబట్టి. పొల్లుచున్నా చిత్తమందుల అభిప్రాయం తెలియంగలేక ఉద్ధృత్తులగుచూ కణగి మీయానతి గడచిన తద్దోష ఫలము వేరలకు సంప్రాప్తమయ్యే. మునులారా, నా చిత్తమున ఉన్న రీతియు నిట్టిద భూమిపై పుట్టి వేరల చిరకాలమున నా అంతికంబునకును అరుదెంచునట్లుగా అనుమతింప. వలయునని అంబుకుందుండు పలుకుటయును. నాయనలారా, మీ మనస్సు ఎప్పుడూ కూడా నా మీద ఉంటుంది. మీరు నిద్రపోరు, ఆహారాది వాంఛలుండవు, నిరంతరము లేచిన దగ్గర నుంచి ఇహ లోకానికి ఏది సూర్యోదయమో ఆ సమయంలో మొదలు పెడతారు, లోకానికి ఏది నిద్రా సమయమో ఆ నిద్రా సమయంలో కూడా మీరు వాసుదేవ అంటూ నా నామస్మరణమే చేస్తారు. నిరంతరము ప్రాణాయామ పరాయణులై యోగులై సమస్త భోగాలు విడిచిపెట్టి నీరోగులై మహాత్యాగులై నా మీద అనురాగులై నన్ను సేవించే మిమ్మల్ని ఈ జైవిజీయులు గ్రహించలేకపోయారు. అమాయకత్వం అంటారు దానిని. ఎవరు భక్తులో ఎవరు పామరులో ఎవరు రావచ్చో ఎవరు పోవచ్చో అనేది వైకుంఠంలో నా ద్వారానికి కాపలా ఉంటే తెలియదే వీళ్ళకి. వైకుంఠంలో కాపలా వాళ్ళు అవ్వడం అంటే ఏ స్థాయికి వెడితే వాళ్ళకి ఆ పదవి వస్తుంది, అంత తేలిక వస్తుందా? అంతటి మహోత్తమమైన పదవి చేపట్టి నా వంటి ఆకారం ధరించి ఏది మంచి ఏది చెడు ఏది నిప్పు ఏది బొగ్గు తెలిసిన వారయ్యుండి కూడా మిమ్మల్ని గ్రహించలేకపోవటం అనేది తాత్కాలిక తామస గుణం, శాశ్వతం కాదు. కొద్దిగా కలిగింది పాపం, అదే దురదృష్టం. ఎప్పటితో కర్మయో లేకపోతే నిరంతరం వాసుదేవుని దగ్గర మేము ఉండిపోయామనే అహంకారము. ఆ ఫలితం వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని తిరస్కరించి బాలులని భావించి ధిక్కరించి బెత్తములు అడ్డుబట్టి ఇప్పుడు పాపం ఇంత శిక్ష అనుభవించారు. అయినా మీరు ఎక్కువ కోపగించక వీళ్ళు కొద్దికాలమే భూలోకంలో ఉండి తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చేటట్లుగా అనుగ్రహించవలసింది. శాశ్వతం చేయకండి దూరం, ఆ దూరము కించిత్ కాలం జరగాలి. వాళ్ళని తొందరగా వెళ్ళి నా లోకానికి వచ్చేలాగా మీరు అనుగ్రహించండి అన్నట్టు ఏం ఎరగనట్టుగా వాసుదేవుడు. అదే ఆయన గొప్పతనం. తన్నిన భృగువు యొక్క కాలే నొక్కిన వాడు ఆయన, వీళ్ళ మీద ఆగ్రహిస్తాడా? భగవంతుడు అంటే అంతే. వెంటనే శనక సనందనాది మహర్షులు అతని మాట విన్నారు, ఆ అమృతం తాగారు. భాషామృతం, భగవంతుని వాక్కులంటే అమృతం, ఆయన కథలంటే అమృతాలు. అయినా ఎందుకో తెలియని రోషం వాళ్ళ మనసును ఉండిపోయినటువంటి దురదృష్టం. ఎందుకంటే ఈ భగవంతుడు ఇంతసేపు మనతో పలికింది నిజమా, లేకపోతే మన మీద వ్యంగ్యంగా ఇలా దెప్పాడా? మీకు కూడా నేను క్షమార్పణ చెప్పుకుంటాను, మా సేవకులు తప్పు నా తప్పు అంటున్నాడు, కొంపదీసింది కానీ మనల్ని తిట్టలేక ఇలా అంటున్నాడా, వ్యంగ్యమేము అని భయం కలిగింది. చూసారా, యోగం కాకపోతే భగవంతుడు మళ్ళీ వ్యంగ్యాలు పలుకుతాడా, ఉన్నదిన్నట్టుగా చెబుతాడు ఆయన. ఆయన వ్యంగ్యంగా పలికాడేమో అని మనస్సులో వెంగగలిగిందిట. అప్పుడు మునివరుల్ తమ చిత్తముల తృప్తి పొందక పంకజాతాక్షుడు పలికినట్టి పరిమిత బహుళార్థ దురవగాహములను విస్ఫురత్ అమృత తుల్య మాధుర్య సుగుణ సమన్వితములు వినిర్గత శబ్ద దోషనికాయములను అయిన వాక్యములకు ఆత్మల పరితోషమంది. ఏమిటిది ఈ భగవంతుడు ఇంతసేపు పలికాడే, ఈ మాటల వల్ల మనకి తృప్తి కలగడం లేదు,